ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॐ भूर्भुवस्वः श्रीं श्रीं देवस्य धीमहि धियाय न प्रचोदयात् श्रीं 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 कैलह्रीं हसकलह्रीं सकलह्रीं श्याम कमल नयन दत्तात्रेयाय शरणं मम
మనం అందుకోవలసినటువంటి మానసిక స్థితి గురించి చదువుకుంటున్నాం, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం, ప్రయోగాలు చేస్తున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం. ఏది అయినా ఈ మొత్తము పరివ్రాజకులకి కావలసినటువంటి ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి ఉంది. ఏంటా మానసిక స్థితి అంటే, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. శిష్యస్తేహం, మానసిక స్థితి అది, నేను నీ యొక్క శిష్యుడిని. ఎవరి యొక్క శిష్యుడిని? ధర్మం యొక్క శిష్యుడిని. ధర్మో రక్షతి రక్షిత. ధార్మిక స్థితి గురించి చెప్పాను కదా ఇందాక. ఏంటి ధార్మిక స్థితి? నేను తప్ప ఇంకేమీ లేదు. అహం బ్రహ్మాస్మి యతీనాం బ్రహ్మ భవతి సారథి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేటటువంటి మానసిక స్థితి. తెచ్చుకోవాలి మీరు ఆ మానసిక స్థితి. పరివ్రాజకులుగా మీ యొక్క బాధ్యత ఆ స్థితి తెచ్చుకోవటం. ఆ స్థితి వచ్చిన తర్వాత అన్ని అదే జరుగుతాయి. ఇంకేది వైజ్ఞానికమైనటువంటి దృష్ట, దార్శనిక దృష్ట, ధార్మిక దృష్ట, ఇదే అక్కర్లే మీకు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధార్మిక దృష్టిని కూడా వదిలేసి మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశిష్య. అహంకారం, ఈ అహంకారాన్ని మీరు శరణ పొందాలి. అది చిన్న రహస్యం దక్కలది. కన్ఫ్యూజన్ ఎక్కడవుతుంది అంటే, మీకు అహంకారాన్ని శరణు పొందటం అంటే నీ మనసులో ఉన్నటువంటి చేతనత్వాన్ని శరణు పొందుట అని కన్ఫ్యూజ్ అవుతున్నాను. మీరు ఆ అహంకారం గురించి వాళ్ళు మాట్లాడటం లేదు. ఇది చాలా సమస్యగా ఉంటుంది. ఒక కెమిస్ట్రీ వాడు ఐఎన్ రాస్తాడు, యు కంట్రోల్ ఐ అండ్ యువర్ థైరాయిడ్ డెఫిషియన్సీ ఇస్ గాన్ అని రాశాడు వాడు. ఇప్పుడు ఓ పుస్తకంలో నేను చదివాను మొన్ననే. ఇంగ్లీష్ భాష వచ్చిన వాడు దాన్ని చదువుతాడు. ఎలా రాసిందంటే, యూ యూటిలైజ్ ఐ క్యాపిటల్ ఐ యువర్ థైరాయిడ్ డెఫిషియన్సీ ఇస్ గాన్. ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన వాడు ఏం చేసుకుంటాడు? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే థైరాయిడ్ డెఫిషియన్సీ పోతుందని. కానీ అక్కడ ఐ అంటే అర్థం ఏంటి? ఐడియన్. అది కూడా వచ్చింది. వచ్చిన గొడవ ఎక్కడ వచ్చింది అంటే, ధార్మికమైనటువంటి భాషకి వైజ్ఞానికమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం మొదలెట్టే మనం. భాష ధార్మిక స్థితిది. మీరు విశ్లేషణ ఏ స్థితిలో చేస్తున్నారు? వైజ్ఞానిక దృష్టికోణంతో చేస్తారు. వైజ్ఞానిక దృష్టికోణం అంటే అర్థమైంది కదా, నేను, నా పిల్లలు, నా కుటుంబము, నా సమస్యలు. నీ సమస్యలు, నీ కుటుంబ సమస్యలకి ధర్మము లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధర్మము, ఫలానా ఊరికి నేను కరెంట్ ఇస్తున్నాను అన్నాడు చీఫ్ మినిస్టర్, అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కరెంట్ వస్తుంది, నీ ఒక్కడికి కరెంట్ రాదు. నీ ఒక్కడికి కరెంట్ రావాలంటే చాలా కష్టం. వేసుకో పోల్స్, పోల్స్కి ఈ ఊరి నుంచి ఆ ఊరి వరకు పోల్స్ వేసుకోవాలి. మీరు మీ డబ్బుతో వేసుకోవాలి. వేసుకోగలవా? కుదరదు. అర్థమైనా చెప్తున్నాను ఉదాహరణ, నా ఒక్కడికే జరగాలి అంటే మాత్రము ధార్మిక దృష్టిలో జరగదు. ధార్మిక దృష్టిలో జరిగేది ప్రపంచం అంతటికీ జరుగుతుంది, నీ ఒక్కడికి జరగదు. చాలా జాగ్రత్తగా ఈ తేడాలు అర్థం చేసుకోండి. ధార్మిక దృష్టితో చేసేటటువంటి పని మొత్తము విశ్వానికి చెందుతుంది, పృథ్వీ గ్రహానికి మాత్రమే కాదు, మొత్తము సౌర కుటుంబానికి, సౌర కుటుంబం పైన ఉన్నటువంటి విశ్వానికి, మొత్తానికి చెందుతుంది. విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ప్రభు భూత గుద్భూత గుద్భావో భూతాత్మ భూత భావన. ఏంటది విష్ణు దాసనం? మొత్తం విశ్వం గురించి మనం మాట్లాడుతున్నాం, పృథ్వీ గురించి కాదు. ధార్మికమైనటువంటి దృష్టి ఏ క్షణంలో అయితే మీకు వస్తుందో, అప్పుడు మీరు కేవలము పృథ్వీ గ్రహం గురించి మాట్లాడరు, మానవ జాతి గురించి మాట్లాడరు, ఈ సౌర కుటుంబం గురించి మాట్లాడరు, సౌర కుటుంబాల గురించి మాట్లాడతారు, సోలార్ సిస్టమ్స్ గురించి మాట్లాడతారు. కలెక్టర్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే జిల్లా ప్రభావితం అవుతుంది కదా. రైట్ తీసుకుంటాడో తప్పు తీసుకుంటాడో అది వేరే విషయం. వాడు తీసుకున్న డెసిషన్ ఆ మొత్తం డిస్ట్రిక్ట్ కి ఎఫెక్ట్ ఇస్తుంది. చీఫ్ మినిస్టర్ డెసిషన్ తీసుకుంటే, ప్రైమ్ మినిస్టర్, దేశం మొత్తానికి. వ్యక్తి డెసిషన్ తీసుకునేది వాడే, ఒకడే తీసుకునేది ఆ డెసిషన్ కదా. కానీ ఆ డెసిషన్ ఏం చేస్తుంది? భారతదేశంలో ఉన్న వాళ్ళందరి మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ అహంకారంలో డెసిషన్ తీసుకున్న వాడి యొక్క డెసిషన్ సంపూర్ణ జగత్తుని ప్రభావితం చేస్తుంది. అంత గొప్పవాడు వీడు. అంచేత ఏమని చెప్తాం, అది రాజాధిరాజ, బ్రహ్మాండ కోటి నాయకుడు. ఉత్తిని చెప్పటం లేదు, మాట వర్తి చెప్పేటటువంటి, పొగడటానికి చెప్పేటటువంటి మాటలు కావు. యాక్చువల్ ఫ్యాక్ట్స్. మీరు ఆ స్థితికి ఎదగాలి. క్రైస్త ఆ స్థితికి ఎదిగాడు, కృష్ణుడు ఆ స్థితికి ఎదిగాడు, రాముడు ఆ స్థితికి ఎదిగాడు, ఋషులందరూ ఆ స్థితికి ఎదిగారు. ఈ కాలంలో కూడా చాలా మంది అవధూతలు ఆ స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు మీతో మాట్లాడరు. వాళ్ళు అవధూతలాగా ఎందుకుంటారు అంటే, ఉంటే చంపేస్తారు మీరు వాళ్ళని, బతకనివారు. ఇంకా మీ కోరికల పరంపరకు అంత ఉండదు. మాస్టారు అబ్బాయి అంటారు. అబ్బాయి అన్నాక అబ్బాయికి వచ్చే ప్రాబ్లమ్స్, అబ్బాయికి వచ్చిన ప్రాబ్లం తర్వాత అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి, అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్. ఇంజనీరింగ్ సీట్ తర్వాత మళ్ళీ కరెక్ట్ అమ్మాయితో పెళ్లి అవ్వాలి. పెళ్లి అయ్యాక మళ్ళీ ఏమవ్వాలి? చెప్పాడు గురువు. ఇంకా దానికి ఎండ్ ఉండదు. ఇంకేత ఇది వైజ్ఞానిక దృష్టి. మీరు సైన్స్ అనుకోకండి. వైజ్ఞానిక దృష్టి అంటే భౌతిక జగత్తులో కావలసినది ఆ పరంపరకి అంత ఉండదు. అంతేత ఈ పరివ్రాజకుల దృష్టి ఇక్కడ ఉంటే, కలెక్టర్ నా పెళ్ళం నా కుటుంబం చూసుకుంటూ కూర్చుంటే ఆ కలెక్టర్ ఏం చేస్తారు? తీసి పారేస్తారు. అంతే కదా. అలాగే ధార్మిక దృష్టిలో నాకు ఇది కావాలి అని ఎవడైనా అడిగాడు అనుకో, ఏం చేస్తుంది ప్రకృతి? విసిరి పారేస్తుంది. క్షిపా మజశ్రం మశువాన్ ఆసురీశ్వేవ యోనిషు. ఎవడైతే అలా ప్రయత్నం చేస్తాడో, జగద్గురు చెప్తాడు, క్షిపామి విసిరి పారేస్తాను అన్నాడు. మామూలు మాట కాదు అది. క్షిపా మజశ్రం, అనవరతంగా కంటిన్యూస్ గా విసిరి పారేస్తాను అన్నాడు. క్షిపా మజశ్రం అశుభాన్ ఆసురీశ్వేవ యోనిషు. ఇంకా తాను తప్పు చేసేసు. నువ్వు ఒక్కడివి తప్పు చేస్తే నీ ఒక్క కుటుంబం బాధపడుతుంది. ప్రైమ్ మినిస్టర్ తప్పు చేస్తే అంతట అదే తప్పు నువ్వు చేస్తే చాలా చిన్న శిక్ష అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ చేస్తే చాలా పెద్ద శిక్ష విధిస్తుంది. మరి ధార్మిక దృష్టితో అది చేస్తే పరివరాజకులు కొంచెం రెండు ఆలోచించుకోవాలి. కానీ మరి అవుతాయితే మేము చేయలేం మాస్టర్, మీరేమి కంగారు పడక్కర్లేదు, గురువు యొక్క బాధ్యత మీరు తప్పు తీసుకోకుండా ఆపుతాడు. అంతేత ఎప్పుడైతే మనలో అహంకారం పెరిగిపోతుందో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత, ధర్మం యొక్క గ్లాని, ధార్మిక దృష్టి యొక్క గ్లాని ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు, తనకి తానే సృష్టించుకుంటాడు. తదాత్మానం సృజామ్యం, తనని తానే సృష్టించుకుంటాడు, తనే అదుపులో వేసుకుంటాడు. దాన్ని ఆటో కంట్రోల్ అంటాం మనం. కంప్యూటర్ వచ్చాక ఇది చాలా ఈజీగా అర్థమవుతాయి. కంప్యూటర్ లో ఒక బాక్స్ వస్తుంది, ఏమొస్తుంది అక్కడ, ఈసారి నుంచి ఇది చూపించకు అంటుంది. అది టిక్కు పెట్టామనుకో ఏమవుతుంది, ఇంకా అది చూపించదు, తప్పు చెప్పదు, ఇంకా తప్పలా కంటిన్యూ అయిపోతుంది. ఒప్పుతే ఒప్పు కంటిన్యూ అయిపోతుంది. అలాగే ప్రకృతి ధార్మిక దృష్టికి ఒక కంట్రోల్ పెట్టింది, అది నీ చేతిలో లేదు, అది ప్రకృతి చేతిలో ఉంది. ఏంటి, ఎప్పుడైతే నీ యొక్క ధార్మిక దృష్టి తప్పుదారిలో పడుతుందో ఏమవుతున్నప్పుడు, తదా ఆత్మానం సృజామ్యహం, తనంతటి తనే దానికి అడ్డుపులు వేసుకుంటుంది. అది దాన్ని ఏమంటాం, వాడు చేసినటువంటి గోతిలో వాడే పడతాడు అనే దానికి బేసిస్ అది. తెలిసినా తెలియకపోయినా జరిగేది అదే, మీరు ఏదైనా అనుకోవచ్చు అది. కానీ ఖచ్చితంగా మీరు చేసిన దానికి డైరెక్ట్ రియాక్షన్ వచ్చి మీ యొక్క ప్రోగ్రెస్ ఆగిపోతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సుజామ్యహం, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం. సాధు మార్గంలో కనుక మీరు వెళ్తూ ఉంటే చాలా జాగ్రత్తగా జగద్గురువు ఆ ధార్మిక దృష్టి మనకి అందజేసేటటువంటి ఆ గురు పరంపర చెప్పేటటువంటి ఆ భావాన్ని అర్థం చేసుకోండి. సాధు మార్గంలో నువ్వు ఉంటే చాలు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావా తప్పు చేస్తున్నావు అనేది దాన్ని పట్టదు. ఇంకేంటే నువ్వు కరెక్టే చేయగలిగితే అసలు గురువు అక్కర్లే కదా. మనం గ్యారంటీగా తప్పు చేస్తాం, కానీ తప్పు చేస్తే గ్యారంటీ ఇస్తున్నాడు. ఏంటని గ్యారంటీ ఇస్తున్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. నువ్వు తప్పు చేసావనుకో, నేను దాన్ని ఖండిస్తాను, ధార్మిక దృష్టి దాన్ని ఖండిస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, అంతటితో ఆగుతుంది అది. పరిత్రాణాయ సాధూనాం, ఆ మంచి మార్గం ఉన్నదే, ఆ మంచి మార్గానికి ఏం చేస్తున్నది, ప్రోధి చేస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ, ధార్మిక దృష్టి మీలో స్థాపించటం కొరకు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు నేను ఆవిర్భవిస్తూ ఉంటాను, శ్వాస బయటకు వచ్చినప్పుడు కూడా నేను ఆవిర్భవిస్తూ ఉంటాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అనుక్షణము ఆ ధార్మిక ప్రవృత్తికి విరోధంగా మీరు చేసేటువంటి ప్రతి పనికి మీ శ్వాస అడ్డు తగులుతుంది. ఎవరో అవతార పురుషుడు రావక్కర్లే, మీ శ్వాస అడ్డు తగులుతుంది. ఆ శ్లోకాల అర్థం అది, ఎలా అడ్డు తగులుతుంది, ఎలా చేస్తుంది. దగ్గొచ్చింది ఇప్పుడు, ఎందుకు వచ్చింది దగ్గు, ఎందుకు దగ్గొచ్చింది ఇప్పుడు, ఖచ్చితంగా ఏదో అడ్డుపులో తగిలింది, అంతగా ఏదో అడ్డుపడింది. అడ్డుపడగానే ఏం జరిగింది, ధర్మగ్లాని జరిగింది కదా. ఆ శ్వాస ఎలా వెళ్ళాలో అలా వెళ్ళలేదు, తప్పుదారిని వెళ్ళింది. వెళ్ళగానే ఏం జరిగింది, శిక్షపడింది, దగ్గరం. దగ్గరగానే ఏమైంది, దుష్కృతం, లోపల అడ్డుపుల బయటకు పోయింది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, ప్రతి క్షణము ప్రతి అడుగున అనుక్షణము కూడా ఆ ధార్మిక దృష్టి ఆ ధార్మిక చేతనత్వము మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. అది వెనకాతలు అలా బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. ఆ వరదహస్తం యొక్క అర్థం అది, మీకు తెలిస్తే తొందరగా జరుగుతుంది, మార్గం తెలిసింది కనుక. తెలియకపోతే ఏం పర్వాలేదు, వాడు అలా వెనకాతలు వెయిట్ చేస్తూ ఉంటాడు, చేసిన తప్పులన్నీ సరిదిద్దుతూ ఉంటాడు. బాంబే గవర్నర్ చీఫ్ మినిస్టర్ శ్రీ ప్రకాష్, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఆయన యూపీకి వచ్చాడు, కాశీకి వచ్చాడు ఒకసారి. బాంబే గవర్నర్ పెద్ద థియాసిస్ ఇస్తాడు, మమ్మల్ని అడ్రస్ చేయడానికి వచ్చాడు గవర్నర్ గా, ఏదో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి వచ్చాడు. థియాసిఫిస్ట్ ఆయన, నేను చదివిన స్కూల్ యానీ బెసెంట్ స్థాపించింది, ఇంకా న్యాచురల్ గా అందుకు వచ్చాడు. లేకపోతే స్కూల్ కి గవర్నర్ రాడు, థియాసిఫిస్ట్ కనుక యానీ బెసెంట్ స్థాపించినటువంటి స్కూల్ కనుక ఆయన వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చిన్న సంఘటన చెప్పాడు, ఎవరికి జరిగిందో ఆయన చెప్పలేదు. ఒకడు ఒక దేశంలో వేరుశనక్కాయలు తింటూ వెళ్తున్నట్టు ఏం చేస్తాం మనం వేరుశనక్కాయలు తింటూ? ఇవాళ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇద్దరు స్నేహితులు, పక్కన కింద పడేస్తూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ వెనకాతలు పోలీస్ మ్యాన్ వస్తున్నాడు మలేషియాలో. వాడు ఏం చేస్తున్నాడు పోలీస్ మ్యాన్? చేస్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక డస్ట్బిన్ వచ్చింది, అప్పుడు ఆపాడు పోలీస్ మ్యాన్. ఇక్కడ వేయాలి బాబు, రోడ్డు మీద కాదు నువ్వు వేయాల్సింది. మీరు కొత్త వాళ్ళు, ఖచ్చితంగా మీరు భారతదేశంతోనే వచ్చారు. భారతదేశంలోనే మీరు ఏం చేసినా మీ గురువు రక్షిస్తాడని తెలుసు, కానీ ఇక్కడ మీ గురువు రక్షించడు. కానీ ఏం చేస్తాను, మీ దేశం మీద ఉన్న ప్రీతితో ఆ గురువు బదులుగా నేను ఎత్తాను మీ తుక్కంతాను. మనం గురువుకి ఇచ్చే పని అది, ఖచ్చితంగా అదే పని చేస్తున్నాం మనం. ప్రతి చోట అడుగు అడుగునా మనం గురువుకి ఇచ్చేటటువంటి బాధ్యతలు ఎంతకంటే పెద్దవేమో. మనం తినేసిన తొక్కలు, మనం విసిరి పారేసిన ఏదో ఆయన కరెక్ట్ చేసుకుంటే పాపం కూర్చుంటాడు. ఎందుకంటే ఆయన కర్మ అది. ఎందుకు ఆయన కర్మ అంటే మనం భారతదేశంలో పుట్టాము. భారతదేశంలో పుట్టడం ఒక అదృష్టము, ఒక దురదృష్టము. అదృష్టం ఎందుకంటే ఈ రహస్యాలు తెలుసు, దురదృష్టం ఎందుకంటే ఈ రహస్యాలు మనం వాడము. ఈ ఉదాహరణ ఇచ్చాడు ఆయన, ఆ పోలీస్ వాడు ఎలాగైతే చేస్తూ ఇండియన్స్ అంటే వాడికి మంచి ప్రేమట. నాకు చాలా డౌట్ ఆయనే ఆ పని చేశాడని, కానీ ఆయనతో చెప్పలేదు అది. మరి పెద్ద ఆఫీసర్ లెవెల్లో ఉన్నాడు కనుక పాపం పోలీస్ వాడు ఏం చేస్తాడు. కానీ ఆయన సిగ్గుపడితే చెప్పాడు, ఇది ఇలా ఉంటుంది మన భారతదేశంలో, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలాంటి తప్పులే చేస్తారు. చేయరా పెద్ద పెద్ద వాళ్ళు కూడా? తర్వాత ఏం చేయాలని అడిగట, ఏం నీ జేబులో వేసుకోలేవా? డస్ట్బిన్ వచ్చినప్పుడు డస్ట్బిన్ లో పారేయా తొక్కలు. అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యర్థానం అధర్మస్య తదాత్మానం ప్రయామ్యం. నీకు నువ్వే కరెక్ట్ చేసుకోవాలి, ఇంకోడెవడు నిన్ను కరెక్ట్ చేయలేడు. బలవంతంగా నిన్ను కరెక్ట్ చేస్తే ఏం లాభం? లోపల మారవు కదా. కానీ నువ్వు ఇష్టపడి మారదలుచుకుంటే నిన్ను ఎంత కష్టపడినా నువ్వు కష్టపడవది, నీకు ఇష్టంగానే ఉంటుంది అది. ఇంకొక ఈ జగద్గురు ధార్మిక చేతనత్వంలో ఉన్నటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. అక్కడ కదా ఆపే మనం యంత్ర విద్యను చెప్తూ, యంత్ర విద్య తర్వాత చూద్దాం. ఇంకేత మీకు యంత్ర విద్య మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు చాలా అనుమానం, మీరు వైజ్ఞానిక జగత్తులోనే ఉన్నారని. మీకు ఉండవలసిన స్థితి ధార్మిక దృష్టి. ఇంకేత యంత్ర విద్య మీకు కావాలి అని అడిగారు అనుకోండి, నాకు చాలా పెద్ద డౌట్ వచ్చేస్తుంది, మీకు ఎందుకు యంత్ర విద్య కావాలి అది? ఇంకేత నేను ఇచ్చినటువంటి హింట్ చాలు పట్టుకోగలగటానికి. పట్టుకోలేకపోయాను అంటే ఆపింది. దుష్కృతం, మీరు దాన్ని దురుపయోగం చేస్తారేమో, మీకొద్దు. కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మొత్తం చెప్పేశాను అక్కడ, నాటకం వరకు చెప్పాను కదా. ఇంకా నీళ్లు పోసుకోవటం కదా, నీళ్లు పోయటం నారు పోయటం అదంతా మీరు ఆలోచించండి. కానీ ఈ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటటువంటి మాటని మీరు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాలి. పరివ్రాజకులుగా మీరు మారదలుచుకుంటే, భారతీయులుగా మీరు మారదలుచుకుంటే, భాగవతము రామాయణము భగవద్గీత ఆదిత్యోదయము లాంటి స్తోత్రాలు చదివేటటువంటి వ్యక్తులు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ గాయత్రి గొప్పదా, రామనామం గొప్పదా, భగవద్గీత గొప్పదా, ఆదిత్యోదయం గొప్పదా అని మీరు మీమాంసలో పడ్డారనుకోండి. నేను చెప్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? వైజ్ఞానిక దృష్ట్యా, ఇంకోటి ఏంటది దార్శనిక దృష్ట్యా, ఏది గొప్పది అనుకుంటున్నారు మీరు? అంతే కదా, దార్శనికం అనేసరికల్లా పోటీలు వచ్చాయి. మా పిల్లవాడికి 33 మార్కులే వచ్చాయి, మీ అబ్బాయికి 85 మార్కులు వచ్చాయి. కానీ మా వాడికి 33 మార్కులు ఎందుకు వచ్చాయి? మా వాడికి అప్పుడు పరీక్ష రాస్తున్నప్పుడు కళ్ళనొప్పి వచ్చింది, కరెంట్ లేదు. మీ వాడు పరీక్ష రాస్తున్నటువంటి రూమ్ లో నువ్వు 8 గా ఉన్నావు. అంచేత వచ్చేవాడికి, వాడు చదువుకున్నాడు విషయం చదవలేదనుకోలే. ఇదంతా ఏ దృష్టిది? దార్శనిక దృష్టి వద్దు. మీరు ఈ పోటీలు పెట్టుకోకండి, గాయత్రి గొప్పదా, గురువు గొప్పదా, అది దాని గురించి నేను మాట్లాడటలే. మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నాను. మీరు మళ్ళీ వెనక్కి రండి. బాహ్య జగత్తులో గురువులు కానీ దేవతాశక్తుల గురించి కానీ ఏది గొప్పది అని మీమాంసలు మీరు పడ్డారు అంటే పరివ్రాజకులు కాలేదు. మీరు బయట వద్దు, లోపలికి రండి, అంతర్దృష్టిలోకి రండి. మీరు అంతర్దృష్టిలోనే ధార్మిక దృష్టి వస్తుంది మీకు. ఏంటి ఆ ధార్మిక దృష్టి రావాలి? అశాంత స్థితి ఉంది కదా, ఆ శాంత స్థితికి అడ్రస్ చేయగలగాలి మీరు. ఆ చిన్న టెక్నిక్ అంతే అది. మళ్ళీ అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను, మీరు చదివేటటువంటి భగవద్గీతలు కానీ, మీరు చదివేటటువంటి ఆదిచంద్రదేవ స్తోత్రాలు కానీ, మీరు ప్రేయర్ చేసేటటువంటి బైబిల్లోని కొటేషన్లు కానీ, ఖురాన్లోని కొటేషన్లు కానీ, జండ అవస్థ కొటేషన్స్ లోని కానీ, ద బుక్ ఆఫ్ ద డెడ్ కొటేషన్స్ లో కానీ, పాలీలో రాసినటువంటి త్రిపీఠికలు ఉన్నాయి బుద్ధ భగవాను రాసినటువంటి, వాటిని మీరు చదివినా అవన్నీ దేన్ని వర్ణిస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి. పెద్దగా కళ్ళు మూసుకుని ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. అంత సింపుల్ అది. ఆ మానసిక స్థితికి మీరు అడ్రస్ చేయాలి. మీరు ధ్యానం చేసినా, గీత చదివినా, గాయత్రి మంత్రం చదివినా, ఓం దూర్భో సూత సూత్రవరిని మృగో దేవశుధిని జీవన ప్రచోదయాత్ అనేటటువంటి మహామంత్రము దేన్ని వర్ణిస్తుంది, దాన్ని శ్రీ దాన్నే. ఏదన్నా కూడా ఆ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, ఆ మౌన స్థితే. కానీ ఆ మౌన స్థితి నాది అవ్వకూడదు. నా యొక్క మౌన స్థితి అని ఇలా కూర్చున్నాం అనుకోండి, నేను అదిగో అక్కడ వాళ్ళు దగ్గుతున్నారు, అది చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే ఎక్కడున్నాను నేను? వైజ్ఞానిక దృష్టి ఇంద్రియాలకి గోచరం అవుతుంది. మీరు ఏ స్థితికి వెళ్ళాలి? ఇంద్రియాతీతమైనటువంటి మనోవాంగమయ స్థితిని దాటైనటువంటి అవాంగ్ మానస గోచరమైనటువంటి స్థితికి వెళ్ళాలి మీరు. అది ధార్మిక దృష్టి. దాన్ని మళ్లీ మళ్లీ మీరు నెమరేసుకోండి, మళ్లీ మళ్లీ మీరు దాన్ని మననం చేసుకోవాలి. అది కావాలి మీకు. దానికి ఇవి ఉపకరణాలు మాత్రమే. కానీ ఈ ఉపకరణాలు ఉపయోగించుకోకుండా నేను చేస్తాను, చేయగలిగే వాళ్ళకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. మనం చేయలేం కనుక ఇక్కడ ఉన్నాం. అంచేత ఈ జపాలు తపాలు అవి మానేయమని కాదు నేను చెప్తున్నది. ఈ జపాలు తపాలు దేనికి? ఆ మౌనం. ఈ మౌన స్థితి ఉందే, ఈ మౌన స్థితిని చూస్తూ నేను మాట్లాడగలుగుతున్నప్పుడు, ఈ మౌన స్థితిని చూస్తూ మీరు వినగలరేమో కళ్ళు ముచ్చుకుని వినండి. ఏం చేయాలో అర్థమైంది కదా. మీరు ఏమీ పట్టించుకోవటం లేదు, ఆ పరమ శాంత స్థితిలో ఉన్నారు. మాట్లాడితే వింటారు. నేను మాట్లాడలేదు, మీరు చేయవలసిందేం లేదు. ఏం చేయాలి? ఏమీ లేదు. మీరు ఆ స్థితిలో ఉండటమే నిరంతరం. ఇంకా మౌన స్థితిలో కోరికలు లేవు, మంత్రాలు లేవు, సాధనలు లేవు, ఏమీ లేవు. నేను మాట్లాడుతున్నాను ఆ మౌన స్థితి నుంచి. ఆ మౌన స్థితిలో మీరు వింటున్నారు. ఏమీ మాట్లాడటం నేను, శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, పక్క వాళ్ళు తుమ్ముతే వినిపించింది, చప్పుళ్ళు వినిపిస్తున్నాయి, అంతే. కమెంట్ ఏం లేదు, స్వీకరించటమే. ప్రతి దాన్ని స్వీకరించటమే అంతే. శరీరం నిటారుగా ఉందా? ఉండక్కర్లే. శరీరం పక్కన పడిపోతుందా? పడిపోనివ్వండి. ముందుకు వంగిపోతే వంగిపోతాం, కానీ పక్క వాళ్ళ మీద పడిపోకండి అంతే. పాపం వాళ్ళు గాభరా పడతారు. అంతకంటే పెద్ద కండిషన్ ఏం లేదు. మీరు ఒంటరిగా ఇంట్లో ఉంటే, గదిలో ఉంటే మీరు పడిపోయినా పర్వాలేదు. కానీ దేన్ని మీరు ఆపరు. శరీరం పక్కకు వంగిపోతూ ఉంటే వంగిపోతూ ఉంటుంది. ఆ మౌన స్థితిలో ఉంటూ పానీయములు ద్రావుచు మంచినీళ్ళు తాగుతున్నా మీరు ఆ స్థితిలో ఉండాలి. అది ధార్మిక దృష్టి అంటే. ఇంకా కళ్ళుతరం ఏమీ చెయ్యం, లేవమన్నా లేవం, ఏమీ చెయ్యం అంతే. అది ఆ స్థితి మీరు పట్టేసుకోగలిగితే అంతే. అది అది ఆ అద్భుతమైనటువంటి స్థితి, ఆ ధార్మిక స్థితి. ఇంకా అక్కడ ఎవడు చెప్పాల్సింది లేదు, ఎవడు వినాల్సింది లేదు, ఎవడు చేయాల్సింది లేదు. భూతాలు లేవు, దయ్యాలు లేవు, కష్టాలు లేవు, ఏమీ లేవు. ఏమున్నాయి? సంఘటనలు జరుగుతున్నాయి. నది ఒడ్డున కూర్చునున్నారు, నది కొట్టుకుపోతూ ఉంటుంది. ఒకసారి గులాబీ పువ్వు కొట్టుకొస్తుంది, ఒకసారి చచ్చిపోయిన పాము కొట్టుకొస్తుంది, ఒకసారి కుళ్ళిపోయిన శవం యొక్క చెయ్య కొట్టుకొస్తుంది. కానివ్వండి, రకరకాల ఆలోచనలు, రకరకాల భావాలు ఏమొస్తే ఏంటిట, అది ఉచితమా అనుచితమా? అనవసరం. మీకు ఇది మంచి ఆలోచనలు వస్తున్నాయా, చెడు ఆలోచనలు వస్తున్నాయా రానివ్వండి. మీరేం చేస్తున్నారు అంటే చూస్తున్నారు. ఈ మానసిక స్థితిని కనుక మీరు నిరంతరము ప్రోధి చేసుకోగలిగితే, మంత్రగా పనిచేస్తున్నాం, ఓం భూర్భువస్వః శ్రీం 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 తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శ్రీం శ్రీం క్లీం కైలహ్రీం హసకహ్రీం సకలహ్రీం శ్రీం. నేను చెప్తూ ఉంటే మీరు విన్నారు కదా, మీరు ఉచ్చారణ చేస్తున్నప్పుడు కూడా అలాగే వింటారు. ఏం చేయరు మీకు, మీరు ఏమీ చేయక్కర్లేదు మీరు. అదే ధార్మిక దృష్టి అంతే. మీరేం చేయరు ధార్మిక దృష్టిలో, స్వీకరిస్తారు. ఎక్కరోషి ఎదన్నాసి తత్కురుష్వ మదర్పణం. నువ్వు ఏది చేసినా ఆ మౌనానికి అర్పణ చేసేస్తావు. ఆ స్థితి కనుక మనం సాధించగలిగితే ఏది చేస్తున్నా పానీయం నులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంపత శ్రీ నారాయణ పాద పద్మయుగడి చింతామృతాస్వాద సంధానుడే మరిచిన్ సురారిసుడే తదు విశ్వం. ఆ మౌన స్థితిలో మీ మానసిక స్థితిలో కానీ భావనామయ జగత్తులో కానీ భౌతిక జగత్తులో కానీ ఏమి జరిగినా మీరు పట్టించుకోరు. మరేం చేయాలి మీరు? ఆ మౌన స్థితిని అడుగుతారు. శిష్య స్నేహం శాధి మాంతాం ప్రపన్నం. నేను నీ యొక్క శిష్యుణ్ణి, నాకేది మంచిదో నువ్వు నాకు చెప్పు. కార్పణ్య దోషోపహత స్వభావ. పిరికివాడిని అయిపోయాను నేను, కార్పణ్య దోషము పిరికివాడిని అయిపోయాను నేను. నాకేమీ తెలియటం లేదు, అర్థం కావటం లేదు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత. నిన్నే అడుగుతున్నాను, ఏది ధర్మమో నాకు అర్థం కావటం లేదు. ధర్మ సమ్మూఢచేత చేతనత్వంలో ఏంటో ధార్మిక దృష్టి అని ఇస్తున్నారు గురువులందరూ. ఏదో రామకృష్ణ చెప్పిస్తున్నాడు ధార్మిక దృష్టి అని, నాకు ఏమీ అర్థం కావటం లేదు. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత. ఆ మౌనాన్ని అడగండి. నిన్ను అడుగుతున్నాను నేను, ఏంటి గందరగోళం అంతా? యచ్చేయస్యాం నిశ్చితం బ్రూహితమే. బ్రూహి చెప్పు నాకు. అడుగుతున్నాం ఆ మౌనాన్ని మనం. ఆ మౌనమే ధర్మ స్వరూపమని, ఆ మౌనమే సృష్టికి కారణమని, ఆ మౌనంలోనే అంతా ఉందని అందరూ చెప్తున్నారే, ఏమీ అర్థం కావటం లేదు. నాకు ఏది శ్రేయస్కరమైనదో నువ్వే చెప్పు. చెప్తుంది, గ్యారంటీగా చెప్తుంది. అడిగిన వాడికి జవాబు చెప్పనటువంటి గురువు ఇంతవరకు ప్రపంచంలో ఆవిర్భవించలేదు. మరి నేను అడుగుతున్నాను కదా, ఇప్పుడు నువ్వు అడగటం లేదు. నువ్వు ఇంకా వైజ్ఞానిక దృష్టితోనే ఇదంతా చేస్తున్నావు తప్ప ధార్మిక దృష్టితో ఇది రావటం లేదు. ఈ ప్రశ్న ధార్మిక దృష్టి అంటే ఏం చెప్పాను? ఇంద్రియాలతో సంబంధం లేకుండా అడగాలి, భావాలతో సంబంధం లేకుండా అడగాలి. టెక్నిక్ అది, సైకిల్ బ్యాలెన్స్ లాగా, అంతకంటే ఇంకేం లేదు అది. అంచేత ఏం చేస్తాం, ఇలా మౌనంగా ఉన్నాం, ఇలా చూసుకుంటూ ఉంటాం, జరుగుతున్న దాన్ని గమనిస్తూ ఉంటాం. మెల్లిమెల్లిగా ఆ బాహ్య జగత్తులోకి వెళ్తున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా లోపలి వైపుకి మనం తిప్పుకుంటాం. అది చేయకుండా మీరు కళ్ళు మూసి కూర్చున్నాను అనుకునేటటువంటి భ్రమలు ఉండకండి. ఇది చేయటానికి ప్రాక్టీస్ చేయండి. ఏ ద్వారం నుంచి మనం బాహ్య జగత్తులోకి వెళ్తాము అదే గడప దాటి లోపలికి వస్తాం కదా. ఇంట్లోకి తలుపు ఒకటే, అదే తలుపు నుంచి బయటకు వెళ్తాం, అదే తలుపు నుంచి లోపలికి వస్తాం. ఈ ఇంద్రియాలని కొన్ని కోట్ల సంవత్సరాలు బట్టి మీకు బయటకు వెళ్తాం అలవాటైపోయింది. అలవాటైందంటే మీరు అలవాటు మార్చుకోవాలి. అది మార్చుకోకుండా ఎవరు ఎన్ని లెక్చర్లు చెప్పినా కూడా మీకు ధార్మిక దృష్టి అలవడదు. అందుకోసం ఏం చెప్పారు మీరు? కళ్ళు మూసుకుని ఒక చతురస్రాన్ని ఏర్పరచుకోండి. చతురస్రాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఏం చేశాము? దున్నెం దాన్ని. 9 చతురస్రాలు ఏర్పడ్డాయి, పెద్ద చతురస్ అర్థమవుతామని అందరికీ నేను చెప్పింది. ఒక చతురస్రాన్ని చూసుకోండి, మధ్యన ఒక చతురస్రం చిన్నది ఉంది, దానిపైన ఈశాన్య దిశలో, తూర్పు దిశలో, ఆగ్నేయ దిశలో, దక్షిణ దిశలో, నైరుతి దిశలో, పశ్చిమ దిశలో, వాయువ్య దిశలో, ఉత్తర దిశలో. బయట జరుగుతున్నటువంటి వాటినన్నిటినీ కూడా మర్చిపోయి, బాహ్య జగత్తులో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మర్చిపోయి ఒక చతురస్రాన్ని మనం తీసుకున్నాం. ఆ చతురస్రాన్ని రెండు నిలువ గీతలు రెండు అడ్డు గీతలు గీసి తొమ్మిది భాగాలుగా మార్చుకున్నాం. కేంద్రంలో చతురస్రం, ఈశాన్య దిశలో ఎడంకండి పైన చతురస్రం, ఆజ్ఞాచక్రానికి ఎదురకుండా చతురస్రం, కుడికన్ను పైన చతురస్రం, కుడికన్ను చివర చతురస్రం, కుడికన్ను కింద చతురస్రం, ముక్కు దగ్గర చతురస్రం, ఎడంకన్ను కింద కింద చతురస్రం, ఎడంకన్ను అంచున చతురస్రం, ఎడంకన్ను పైన చతురస్రం. అర్థమవుతుందా? తొమ్మిది భాగాలు అలా తిప్పుకోండి. కానీ వైజ్ఞానికంగా తిప్పుకున్నారు అంటే అర్థం ఏంటి? మీకు ఇంకా బాహ్య జగత్తులో ఉన్నటువంటి సంబంధాలు ఉంచుకుని తిప్పుకుంటున్నారు. అలా కాకుండా మొత్తం మర్చిపోండి. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై మరి చంచురారిసుతుడే తది విశ్వము. అది ఫస్ట్ స్టేజ్. ఈ విశ్వాన్ని మీరు మర్చిపోకుండా బాహ్య జగత్తులో జరుగుతున్నటువంటి వీటన్నిటినీ మీరు అనుభవంలోకి రాకుండా ఆపుకోగలగాలి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు శ్వాస నడుస్తూ ఉంటుంది, దోమలు కొడితే కొట్టుకుంటూ ఉంటాం, పక్కకి తిరుగుతూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం, కానీ మీకు ఇవేమీ గుర్తుండవు మీరు ఈ పనులు చేశారని. అలాగా ఈ శరీరంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలన్నీ కూడా యాంత్రికమైనటువంటి ప్రక్రియలు అయిపోవాలి. మీరు ఈ శరీరాన్ని మర్చిపోగలగాలి. ఇంకా మొత్తము ధార్మిక దృష్టి ఎప్పుడు అలవడుతుందంటే మీరు శరీరాన్ని మనస్సుని మర్చిపోగలగాలి. కానీ శరీరాన్ని మనస్సును ఉపయోగించుకుని అన్ని చేస్తాం మనం సాధనన్ని. ఇది చాలా జాగ్రత్తగా పరివరాజులు గుర్తుంచుకోవాలి. ఈసారి మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు వీలున్నా మీరు ఏ స్థితిలోకి వెళ్ళాలి అంటే ఈ స్థితిలోకి వెళ్ళాలి. మరిచెన్ సురారిషితుడు ఏ తద్విషయం అని ప్రహ్లాదుడు చేసినటువంటిది అది. అంతేత ఆ బాధలన్నీ ఏమి చేయలేదు అతన్ని. బాహ్య జగత్తులో నా తండ్రి నన్ను ఇంత బాధ పెడుతున్నాడు అని ఇంకొని ఉంటే ఏం చేయవాడు? తండ్రి నువ్వు నన్ను ఇంత బాధ పెడుతున్నావని అన్నా. ఎక్కడుంది మనస్సు? ధర్మం మీద, ఆ మౌనం మీద, ఆ నారాయణ తత్వం మీద ఉంది మనస్సు. అది ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు రాలేదు, మీరు వచ్చింది అనుకుంటున్నారు, వస్తే సర్వజ్ఞత్వం వచ్చేస్తుంది మీకు ఆ క్షణంలో. సర్వజ్ఞత్వము, సర్వ సమర్థత, సర్వ వ్యాపకత్వము, ఈ మూడు వస్తాయి మీకు అక్కడ. గ్యారంటీగా వస్తాయి అవి, తప్పనిసరిగా వస్తాయి అవి. అంత సింపుల్ అది. కానీ ఎక్కడ తప్పు చేస్తున్నామంటే సరే బాగుంది మౌనంలోకి వెళ్ళిపోయాం. మౌనంలోకి వెళ్ళిపోతే సరిపోదు. వెళ్ళిపోయిన తర్వాత ఆ శాంత స్థితిని, ఆ పరమహంస స్థితిని వేడుకోవాలి మీరు. శిష్య స్నేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి, నాకు ఉపదేశం చేయు, నేను ఏది చెయ్యాలో చెప్పు. తమాషా ఏంటి అంటే, మరి నేను ఎన్నిసార్లు అడుగుతున్నాను కదా ఇప్పుడు నాకు ఎందుకు చెప్పటం లేదు, ఎందుకు చెప్పదు అంటే, వైజ్ఞానిక దృష్టితో జీవించేటటువంటి వాడికి ధార్మిక దృష్టితో చెప్పేటటువంటి సమాధానాలు రుచించవు. చెయ్యం మనం కాదు, చెప్తే చేస్తాను. సర్వజ్ఞుడైనటువంటి ఆ శాంత స్థితికి మీరు చేస్తారో చేయరో తెలుసు. అంటే మీతో మాట్లాడటం లేదు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మీరు ఆ ధార్మిక స్థితి చెప్పింది చెయ్యరు, లేకపోతే చెప్తుంది గ్యారంటీగా. చెప్పటమే కాదు, అది బతిమాలుకుంటుంది. అది వీడు చెప్పింది చేస్తాడు. బాహ్య జగత్తులో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొంచెం గమ్యము తప్పినా చెప్పింది చేస్తాడు అన్నప్పుడు అది మళ్ళీ మళ్ళీ చెప్తుంది. అది మన్మనాభవ మద్భక్తో మధ్య ధీమాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతి జానే ప్రియోసిమే. మళ్ళీ మళ్ళీ చెప్తుంది, మళ్ళీ నీ ఇష్టం వచ్చింది చెయ్యని చెప్పాక, యథేచ్ఛసి తథా కురు అని చెప్పాక మళ్ళా ఊరుకోదది. సరే నీ కర్మ ఏదో చేసుకోండి, ఊరుకోదది. మళ్ళీ ఏం చెప్తుంది? మన్మనాభవ, ఆ శాంత స్థితిలోనే నీ మనస్సుని లయం చేసేసుకో. ఆ లయం చేసుకునేటటువంటి విద్య నేర్చుకోవాలి మీరు. అశాంత స్థితి ఉంది, అందులో కరిగిపోవాలి మీరు. ప్రాక్టీస్ చేయటమే. ఈ రకరకాలైనటువంటి భాష కేవలము మీకు ఆ అనుభూతిలోకి తీసుకువెళ్ళటానికి నేను ప్రయోగిస్తున్నాను. ఇందులో మీకు ఏది నచ్చితే అది ఉపయోగించుకోండి, లేదు మీరే ఆలోచించుకోండి. కానీ ఆ ఖాళీగా కూర్చోవద్దు ఎప్పుడు కూడా ధ్యానంలో. ఇదంతా ధ్యానమే, మీ బదులు నేను చేస్తున్నా. కానీ నేను చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీరు చేస్తున్నారు. ఈ ఆలోచన పరంపర మన్మనాభవ మద్భక్తో, నా యొక్క భక్తుడి యొక్క భక్తుడు అంటే ఏంటి, నచ్చినా నచ్చకపోయినా బాహ్య జగత్తులో ఏది జరిగినా వదలడు, అదే కదా భక్తి అంటే. షేర్ మార్కెట్ మీద భక్తి ఉంది, ఆస్తి వెళ్ళిపోతుంది, ఏం భంగపట్టుకోడు. గుర్ర పందాల మీద భక్తి ఉంది అంతేగా, అంటే ఓ దూదగాడికి ఉన్నపాటి భక్తి మనకి లేదు. ఆ మౌన స్థితి మీద అది మనం అర్థం చేసుకోవాల్సింది. లేదు ముందే వస్తుంది అది, మీకు లేదు మనకు అది అర్థం అవ్వాలి. మీకు లేదు అంటలో నేను మిమ్మల్నే అంటే మీరు ఆ ఫీలింగ్ తెచ్చుకోవాలి, నాకు నిజంగా లేదే, లేకపోవటం వల్లే కదా పలకటం లేదు, లేకపోతే నాలోనే ఉన్నటువంటి ఆ అంతర్యామి, జన్మ జన్మల బట్టి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి అంతర్యామి, నేను ఇంతలాగా వేడుకుంటున్నా కనిపించడే. కానీ ఏం చెప్తున్నాడు, మన్మనాభవ మద్భక్తు మధ్య ధీమా నమస్కరు, నాకే నమస్కారం పెట్టంటే ఏంటి, నీ ఇంద్రియాల శక్తినన్నింటినీ కూడా నాకే సమర్పించు. ఎంత అద్భుతమైనటువంటి మార్గమో అది మీకు అర్థమైపోతే ఎంత సులభమో ఆ స్థితిలో ఉండడం. ఆ స్థితిలో ఉన్న తర్వాత మ్యాజిక్ జరగవచ్చు జరగకపోవచ్చు, అది మళ్ళీ దేని మీద ఆధారపడి ఉంటుంది, ఈ వైజ్ఞానిక జగత్తులో జరిగినటువంటి కర్మ సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. అది జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ నువ్వు చితుడు కాదు, నువ్వు అక్కడే ఉంటావు ఆ శాంత స్థితిలో, కళ్ళు మూసుకుని ఆ మానసిక స్థితిలోనే ఉండి వినండి. మీరు ఆ భావ పరంపరలో కనుక లీనం అయిపోగలిగితే, ఇంతకంటే యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు మీకు నేను చెప్పలేదు, కానీ యంత్రం ఉంది అక్కడ. ఏ యంత్రం ఉంది, 9 స్క్వేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ నవగ్రహ యంత్రమే అది, 9 రకాలుగా. అది తర్వాత తర్వాత డీటెయిల్స్ మీకే అర్థం అవుతాయి. అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ నేను యంత్ర విజ్ఞానం గురించి చెప్తే ప్రమాదాలు కూడా వస్తాయి. తెలియని వాడికి స్కూటర్ ఎక్కించి వదిలేసాం అనుకో, వాడు పోతాడు, వాడితో పాటు దారిలో ఉన్నవాళ్ళు చాలా మంది పోతారు. పోనంతవరకు చెప్పేది విధానం, దాని తర్వాత అర్థం కావటం లేదు అంటే ఏంటంటే మీకు ఆ ధార్మిక స్థితి రావటం లేదు. చాలా సులభం అది, ఆ మౌన స్థితిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఎందుకు చేయలేదు మీరది, అదే అన్నిటికీ మూలము అని చెప్పినా కూడా, ఇంతకంటే మీరు ఏమీ చెయ్యక్కర్లేదు అని చెప్పినా కూడా ఏదేదో చేసేస్తా అంటారు తప్ప, దాన్ని శరణు వేడుకోండి. శరణు అంటే తెలుసు కదా, అసలు ఎందుకు రావు మీకు కళ్ళమ్మట నీళ్లు, ఎందుకు ఆర్తి రాదు మీకు. అంత అద్భుతమైనటువంటి ఆ చేతనత్వము అనేక మందికి మార్గదర్శనం చేసినారు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చెప్పింది ఇది, ధార్మిక స్థితిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అదే చెప్పాడు. నీలోనే ఉన్నది అది, నువ్వు ఎక్కడా వెతుక్కోక్కర్లేదు, నువ్వు దాని కొరకు ఏమీ చేయక్కర్లేదు, నువ్వు నా వైపు చూస్తూ ఉంటే చాలు, నేను నీ వైపు చూస్తాను, నువ్వు అతని వైపు చూడవు. బాబా యొక్క విగ్రహాన్ని 5 లక్షలు 10 లక్షలు పెట్టి కొంటాను తప్ప, బాబా యొక్క విగ్రహానికి స్నానం చేయిస్తాను తప్ప, ఇదంతా వైజ్ఞానిక సాధనలే, చేయించవచ్చు అది. ఇదంతా ఎందుకు చేస్తాం, లోపల ఉన్నటువంటి ఆ భావ సంవేదనను దాటి ఉన్నటువంటి ఆ చేతనత్వ కణాన్ని పట్టుకోవటానికి ఇవి మార్గాలు. కానీ మార్గాలలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, మీరు అన్ని ధర్మాల్ని వదిలేయగలగాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఎక్కడున్నాడు వాడు, లోపల ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలిసాక అదిగో అక్కడ వేణుగోపాల్ నగర్ లో సప్తఋషి ఆశ్రమం ఉంది, అక్కడ ఉంటాడు ఆయన, పేరు పెట్టి పిలువు అన్నావు అనుకో, నువ్వు వాడిని చూడలేదు ఎప్పుడు, ఆయన అక్కడ వరకు వెళ్ళి పేరు పెట్టి పిలిస్తే ఏమవుతుంది, వస్తాడుగా. అంటే ఎక్కడ చూడాలో చెప్తున్నావు, ఎక్కడ ఉందో చెప్తున్నావు, ఎలా పిలవాలో చెప్తున్నావు, ఎలా పిలవాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య, బాబు నాకు తల్లి లేదు, తండ్రి లేదు, కొడుకులు లేరు, పిల్లలు లేరు, ఇంజనీర్ని కాదు, డాక్టర్ని కాదు, లెక్చరర్ని కాదు, పిహెచ్డీని కాదు, చదువుకున్నవాడిని కాదు, పండితుడిని కాదు, ఏమీ కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య, నువ్వు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు. ఆ ఫీలింగ్ కనుక మీరు తెచ్చుకోగలిగితే, మీరు అడగాలి దాన్ని, ఉత్తిని కూర్చుంటే లాభం లేదు. ప్రతిరోజు ప్రతి క్షణము అనుక్షణము అది మరిచెన్ సుధారిషితుడు ఏతద్ విశ్వమునంటే అర్థం అది, ఏది చేసినా కూడా తప్పదు నాకు ఆకలిస్తుంది కనుక తినాలి, నిరసంగా ఉంది కనుక పని చేయాలి, తిండి తినాలి కనుక ఉద్యోగం చేయాలి. ఇదంతా ఎందుకోసం చేస్తున్నాను అంటే నీకోసమే చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు నాకు ప్రత్యక్షం అవుతావో, ఎప్పుడు నువ్వు నాకు కనిపిస్తావో అప్పుడు నాకు ఇది అక్కర్లేదు. కానీ అంతవరకు ఎందుకు చేస్తాను, ఇంకేటంటే ఇది చేసినా చేయకపోయినా ఏదో ఒకటి చేయాలి కదా. నేను అది మంది తన గ్రిప్పులోకి తీసుకోకుండా ఉన్నంత వరకు మనం ఇలాగే జీవించాలి. ఇలాగే జీవించేటప్పుడు ఏ అడుక్కు తింటానో, ఏ హిమాలయాలకు వెళ్ళిపోయి ఏ పులికినుకో, ఏ పాముకో బలి అయిపోవటం కంటే హాయిగా ఇంట్లో కూర్చొని మన పనులు మనం చేసుకోవచ్చు కదా. కానీ పనులు చేసుకుంటే మానసిక స్థితి ఎలా ఉండాలి? పానీయములు ద్రావుతున్ గుడుచుతున్ భాషించుతున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళే చింతామృతాస్వాద సంధానుండై మరిచెంతురారిచుతుడు ఏతద్ విశ్వము. మర్చిపోండి అంత, ఇంతకంటే అద్భుతమైనటువంటి టైం రాదు మీకు. ఆ మానసిక స్థితి పొందినటువంటి వ్యక్తి నోటిలోంచి వచ్చేటటువంటి మాటను మిమ్మల్ని లేపలేకపోతే ఇంకా ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని లేపలేరు. జగద్గురువు యొక్క మాటలు ఇది నా మాటలు కావు కదా, మైక్లోంచి వస్తున్నటువంటి మాటలు మైక్ మాటల. ఈ శ్లోకాలు రాసినప్పుడు పోతన, పోతన యొక్క వాక్య ఇది. సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి వాక్ ఎవరిది? శ్రీకృష్ణుడి యొక్క వాక్య అది. ఈ మైక్ నుంచి రావచ్చు, మైక్ కిందకి ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు. మైకి సంబంధం లేదు ఇక్కడ, పిచ్చి మీకు, మైక్ ఏం చేస్తుంది? కానీ ఆ జగద్గురువే చెప్పినా ఎందుకు కళలు లేకపోతున్నావు అంటే మైక్ చెప్తుంది అనుకుంటున్నారు మీరు. భగవద్గీతలో రాసినటువంటిది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు ఇంకోడు పలుకుతున్నాడు, ఇంకోడు పలుకుతున్నాడు, కానీ ఆ మాటలు శ్రీకృష్ణుడే. అంతేత శ్రీకృష్ణుడు స్పెషల్ గా మీకోసం అవతారం దాల్చి చెప్తున్నట్టేగా. ఇప్పుడు భగవద్గీత చదువుకోవటం అంటే శ్రీకృష్ణుడిని వింటమే. ఆ భావావేశము కనుక మీకు వస్తే మన్మనాభవ మద్భత్తో మధ్య ధీమాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి. నువ్వు నాకు ప్రియుడివి కనుక నేను చెప్తున్నాను అని ఈ మాటలు మీరు వింటున్నారు. మీకు ఈ మాటలు చెప్తాను ఎవరు? నేను కాదు, భగవద్గీతలో చెప్పినటువంటి శ్రీకృష్ణుడు మాటలు ఇవి. వాడు ఎలాంటి వాడు ఆ శ్రీకృష్ణుడు? సహ పూర్వేశామతి గురు కాలేన అనవచ్చేదా, కాలాతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మాటలు సార్వత్రికమైనటువంటి మాటలు, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ దాటినటువంటి మాటలు ఇవి. ఇంకైతే ఈ మాటలు ఆ జగద్గురువే మళ్లీ మళ్లీ మీకు వినిపించడానికి కావలసినటువంటి వాతావరణం మీకు వచ్చిందంటే మీరు ఎంత అదృష్టవంతులు. కానీ దాన్ని మర్చిపోయి మళ్ళా మీరు కిందకి దిగజారకండి. మిగతావంతా కూడా పరివ్రాజకేశ్వరులకి కావలసినటువంటివి, యంత్ర విద్య, మంత్ర విద్య, తంత్ర విద్య, గందరగోళాలు ఇవంతా కూడా పరివ్రాజకులకు అక్కర్లేదు. పరివ్రాజకులు అక్కడే ఉన్నారు, మర్చిపోయారు వాళ్ళు అక్కడ. నువ్వు అక్కడే ఉన్నావు, అక్కడి నుంచి చితుడు అయిపోయావు. అచ్యుతానంత గోవింద, అచ్యుత చితి పొందనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు అనంత ఇన్ఫైనైట్. అది ఎందులో ఉంది? గోవింద ఇంద్రియాలలో ఇరుక్కుపోయింది. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకల రోగా సత్యం సత్యం వదామ్యహం. ఆ స్థితిలో కనుక నువ్వు ఉంటే, ఆ అచ్యుత స్థితిలో కనుక ఉంటే అన్ని రోగాలు పోతాయి, ఏ రోగము ఉండదు. వాడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి రోగాలు ఉండవు. మరి అందరికీ పోతున్నాయా? మరి వాడు ఆ స్థితిలో ఉంటే వెంకటేశ్వర స్వామి చాలా అద్భుతంగా చెప్పాడు. ఏం చెప్పాడు? చేసుకున్నంత వాళ్ళకి చేసుకున్నంత అన్నాడు. తేలు కుడితే ఆయన భస్మం తీసిస్తే కొందరికి తక్షణం తగ్గిపోయేది, కొందరికి కొంతసేపు అయ్యాక తగ్గేది, కొందరికి తగ్గేది కాదు. అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క చేతకాంతనం కాదు, అది మన యొక్క దృష్టి దోషం. అది జత ఆ మానసిక స్థితిని నిరంతరము మీరు ఊహించుకోండి, గమనించుకోండి, ఆ గమన స్థితిలో ఉండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ మౌన స్థితిని మనం పిలుస్తున్నాం ఆ గురువుని. ఆ గురువు యొక్క నామం ఏంటి? తస్య వాచిక ప్రణవ. అంచేత ఇది ఓంకారం జపం చేయటం లేదు. మీరు మీరు మీ ఇంద్రియాలతో కనుక ఆ ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తే వైజ్ఞానిక దృష్టితో చేస్తున్నారు. మీరు వైజ్ఞానిక దృష్టితో చేయకండి, ధార్మిక దృష్టితో చేయండి. పిలవండి, ఎందుకు పలకడు? మీకు ఆ పట్టుదల ఉండాలి. ఎప్పుడో కాదు, ఇంటికి వెళ్ళాక చేస్తాం మాస్టర్, ఇప్పుడు ప్రస్తుతం ఉండండి, ఇప్పుడే ఎందుకు చేయకూడదు? అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాషిచా అనేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని చూస్తూ పిలవగలుగుతున్నాం. మనకి ఇక చేత కావటం లే, ఆ గ్రిప్ పట్టు దొరకటం లే, కానీ దొరుకుతుంది పట్టు. కొంచెం ప్రయత్నం చేస్తే చాలు. ఇది ధార్మిక దృష్టి అంటే. ధార్మిక దృష్టి దీనికి అలవాటు చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, ఎక్కడ మీ మనస్సు చితి చెందుతున్నా, వంట చేస్తూ ఉండొచ్చు, పిల్లలకి పాలు పెడుతూ ఉండొచ్చు, ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోతూ ఉండొచ్చు, మీరు ఎక్కడుంటే ఎప్పుడు మీ మనస్సు చ్యుతి చెందినా ఏమనాలి? ఓం అంటూ కూర్చోకండి, రియాక్షన్ కి వెయిట్ చేయండి. నాక్ అండ్ ఇట్ షెల్ బి గివెన్, నాక్ అండ్ ఇట్ షెల్ బి ఓపెన్, ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ అన్నాడు. ఇదే కార్పుణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత అని సంస్కృతంలో చెప్తే క్రైస్ట్ ఏం చెప్పాడు ఇంగ్లీష్ లో? ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్. నువ్వు అడగాలి, అడగకుండా మాత్రం రాదు. ఇంకొక రియాక్షన్ ఇవ్వాలి నువ్వు. ఆ మౌన స్థితి చిత్తులు కాకండి. మళ్ళా మీరు మామూలు స్థితికి వచ్చేస్తున్నారు. అంత కష్టపడి నేను తీసుకునేటువంటి స్థితి నుంచి రంగ్ అసలైన స్థితి ఇదే. ఎలా వస్తుంది అది అక్కడ? నీరసం వద్దు, ఆకలి వద్దు, పన్ను గురించి ఆలోచించొద్దు, తర్వాత ఏ లెక్చర్ పెట్టించుకుందాం అనొద్దు. పట్టుకోండి డైరెక్ట్ గా. ఇప్పుడే మీకు గురువు దొరుకుతాడంటే ఎందుకు టైం వేస్ట్ చేస్తారు మీరు ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలతో? మేమేం చేస్తాం, అదే తమాషా. అదే ఏం చేస్తుంది ఈ స్థితి? పురుష విశేష ఈశ్వర. ఎలాంటి పురుష విశేష? క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట. ఈ చేతనతో ఉందే ఇది నాలుగింటికి అతీతమైనటువంటి స్థితి. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట. అంటే నేను ఆ స్థితిలో ఉంటే నేను అనుకున్నది జరిగిపోతుందా మాస్టారు? ఏంటా ప్రశ్న? ఏమైనా అర్థం ఉందా ఆ ప్రశ్నకి? జరగచ్చు జరగకపోవచ్చు, నీకెందుకు అక్కడ? కానీ అలా మన ధార్మిక దృష్టి వైజ్ఞానిక దృష్టిగా మార్చిపోతుంది ఠక్కుమని. సరే నేను కూర్చున్నాను, ఉండిపోవాలగా. ఉండిపోతే పనులు చేసుకోవటం నేర్చుకోవాలి, అది ట్రిక్. ఉండిపోతే లాభం లేదు. మీరు సరే మాస్టారు గంటలు గంటలు నేను కూర్చోగలను ఇలాగా, కుదరదు. కూర్చోడం కాదు, ఏం చేస్తే ఆ స్థితిలో ఉండాలి? పానీయంబుల ద్రావచం గుడుచుతం లక్షించుతం హాసలీలా నిద్రాదులు చేయుచం తిరుగుచం భాషించుతం
సందతు శ్రీ నారాయణ పాద పద్మయగళి చింతామృతాస్వాద సంధానుడై మరిచింతురారిసుతుడే తద్విశ్వమం మర్చిపోండి. అంతా మర్చిపోయాక ప్రశ్నించాలి, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్ఛ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం తాం ప్రపన్నం. ఏమడగాలి ప్రశ్న? అక్కడ మనుషులు తాగుతున్నావు, పానీయాలు తాగుతున్నావు, తాగాలా తాగక్కలేదా వాడిని అడుగు, మౌన స్థితిని అడుగు. ప్రతిదీ డౌట్ఫులైంది అక్కడ, నేను చెయ్యాలో చేయక్కర్లేదా, ఇది టుడు ఆర్ నాట్ టుడు. గుడిసెట్ ఆహారం ఏదైనా తీసుకుంటున్నారా అడగండి. వాడు తీసుకోమంటే ఎందుకు పనికిరానటువంటి కుళ్ళిపోయిన మాంసం కూడా అద్భుతమైనటువంటి మంచి పదార్థాలుగా మారిపోతుంది వాడు తీసుకోమని చెప్తే. వాడు తీసుకోమని చెప్పలేదు, మనం తీసుకోం. మ్యాజిక్లు అలా జరుగుతాయి, ఆ స్థితిలో జరుగుతాయి. అంటే సిద్ధి సాయిబాబా ఎప్పుడే ఎవరిని అడిగేవాడు? అల్లా మాలిక్. ఆయన ఏం చెప్తే చేసేవాడు, చెప్పకపోతే ఏమనేవాడు? ఒప్పుకోవటం లేదయ్యా పైవాడు అని చెప్పి ఆయన చేసేదేం లేదు. అక్కడ పైవాడు ఒప్పుకుంటే ఆయన ద్వారా జరుగుతుంది, పైవాడు ఒప్పుకోకపోతే ఈయనకేం పట్టదు. ఆ మానసిక స్థితిలో మీరు ఉండాలి, నిరంతరము ఆ మానసిక స్థితిలో మీరు ఉండి జరిగితే ఓకే, జరగకపోతే ఇంచేత జరిగినా జరగకపోయినా మీకేం పట్టదు. అల్లా మాలిక్. ఆ మానసిక స్థితి రావటానికి కావాల్సిన రెండు పద్యాలు ఒకటి తెలుగులో ఉంది, ఒకటి సంస్కృతంలో ఉంది. దాన్ని నిరంతరము మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అనుకుంటూ ఉండటమే, కళ్ళు మూసుకున్నాం మానసిక స్థితి తెచ్చుకుంటున్నాం, పానీయంబును ద్రావుతున్ గుడుచుతున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మజగళి చింతామృతాస్వాద సంధానుండే మరిచింతురారిచితుడే తదీశ్వం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్ఛ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఆ యంత్రాన్ని గుర్తు చేసుకోండి. ఈ మానసిక స్థితి పురోధి చెందటానికి యంత్రాన్ని ఉపయోగిస్తున్నాం. అదే మానసిక స్థితిలో ఉంటూ ఆ యంత్రంలో ఈ అక్షరాలను ప్రతిక్షేపిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పరిజన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అశాంత స్థితిలోనే ఉండి కళ్ళు తెరిచాక పనులు చేసుకుంటూ ఉంటాం. చేస్తున్నటువంటి పని చేయొచ్చా చేయకూడదా అని అతన్ని అడుగుతూ ఉంటాం నిరంతరము. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతి. ప్రతి క్షణము అడుగుతాం మనం, ఇది చేసేదా వద్దా, చేసేదా వద్దా. మొదట్లో మనకేం తెలియదు, కొన్నాళ్ళు పోయిన తర్వాత మీకే తెలుస్తుందా తేడా? కొన్ని చైన్ ఇస్తుంది, కొన్ని చైన్ ఇవ్వదది. ఇంకా అది చైన్ ఇవ్వనప్పుడు ఇంకా అది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు మానేయగలిగేటటువంటి మానసిక ధైర్యం రావాలి మీకు. ఏం జరగదు. సిద్ధి సాయి ఆఫీస్కి వెళ్ళొద్దన్నాడు బాబా, మీరు నమ్మకం ఉంచుకున్నాడు, వీడు వెళ్ళలేదు. ఏమైంది అక్కడ? వాడు బదులు ఎవడో వెళ్ళాడు అక్కడ నెల రోజుల పాటు. తర్వాత ఈయన వెళ్ళి సరే నువ్వు వెళ్ళన్నాడు. వెళ్ళన్నాక అక్కడ వెళ్ళి సరే లీవ్ లెటర్ అది ఇద్దామని వెళ్తే నీకేం మతిపోయిందంటే రోజు వచ్చి సంతకం పెడుతున్నావుగా అన్నాడు. నాకు తెలియదు వాడు సంతకం పెట్టి వెళ్ళిపోతున్నాడు మా రిఫ్రెషర్ కోర్సెస్ లో అలాగే, లేకపోతే వాడు అక్కడ పనిచేస్తున్నాడు అది నాకు తెలియదు. కానీ అంతేత మీకు ఆ మానసిక ధైర్యం మీరు తెచ్చుకోగలగాలి. అంతే తప్ప నేను చేస్తున్నాను. మరి కామన్ సెన్స్, కామన్ సెన్స్ ఉంటే వైజ్ఞానిక దృష్టి, కామన్ సెన్స్ లేకపోతే ధార్మిక దృష్టి. మరి మీరు కామన్ సెన్స్ ఉపయోగించుకుంటారు, కామన్ సెన్స్ ఉపయోగించరు, ఏం చేస్తారు దేవుడికి తెలియదు. అది అల్లా మాలిక్. కానీ ఆ మానసిక స్థితిని పెంపొందించుకోండి. పరివ్రాజకులుగా మార్గదర్శకున్న వాళ్ళకి ఇంకో దారి లేదు.